സദാശിവസമാരംഭാം ശങ്കരാചാര്യമധ്യമാം അസ്മദാചാര്യപര്യന്താം വന്ദേ ഗുരുപരമ്പരാം. ഓ
രണ്ടവ അധ്യായം ഇരവൈ രണ്ടവ ശ്ലോകം.
സ്വാസാംസി ജീർണാനി യഥാ വിഹായ നവാനി ഗൃഹാതി നരോപരാണി തഥാ ശരീരാണി വിഹായ ജീർണാനി അന്യാനി സംയാതി നവാനി ദേഹി
ആത്മ അനാത്മ വിവേകാന്ని గురించి కృష్ణ పరమాత్మ వివరిస్తున్నారు. మనిషి యొక్క దుఃఖానికి కారణం ఆత్మ అజ్ఞానం అని తెలుసుకుందాం. తాను ఆత్మనని తెలుసుకోకపోవడం వలన ఆత్మ కానటువంటి శరీరం మనస్సు అని తాను అనుకునడం వలన ఈ శరీరం మనస్సు అనాత్మ అని తెలియక అదే ఆత్మ అని అనుకోవడం వలన దుఃఖానికి తాను అంటే దుఃఖానికి ఏమంటాడు దుఃఖాన్ని అనుభవించడానికి అర్హుడవుతున్నాడు. అట్లా చెప్పాలి, అర్హుడు అంటే ఏమిటి, దుఃఖానికి అనుభవించడానికి క్వాలిఫై అవుతున్నాడు అన్నమాట. అంటే దుఃఖం అనుభవిస్తాడు అని అర్థం. శరీరం తాను అనుకుంటే ఏమిటయ్యా నీ క్వాలిఫికేషన్ అంటే దుఃఖం అన్నాడు. దుఃఖం వచ్చేస్తుంది. మనందరం దుఃఖం వద్దు అనుకుంటాం, కానీ దుఃఖాన్ని ఇచ్చే శరీరాన్ని పట్టుకొని మనం అదే అనుకుంటూ ఉంటాం. కనుక నీవు శరీరానివి కాదు. ఈ శరీరం ఎట్లాంటిది అంటే ఒక వస్త్రం లాంటిది. ఒక ధరించినటువంటి వస్త్రం మీద ఎంత వరకు మమకారం ఉండాలి? అది శరీరం మీద ఉన్నటువంటి ఒక వస్త్రం ఎంతవరకు మమకారం ఉండాలి? ఇది ఆచ్ఛాదనం కోసమే, శరీరాన్ని రక్షించడం కోసమే, కానీ ఇది నేను కాదు అని తెలుసు కదా మనకు. వ్యక్తి ఎలాగైతే ఈ వస్త్రాలను మారుస్తూ ఉంటాడో, మళ్ళీ నూతన వస్త్రాలను వేసుకుంటూ ఉంటాడో, అదేవిధంగా జీవుడు కూడా క్రొత్త శరీరాన్ని ధరిస్తూ ఉంటాడు, పాత శరీరాన్ని వదిలిపెడుతూ ఉంటాడు. పాము కుపుసం వదిలిపెడుతుంది తెలుసా, పాత చర్మం. అది చర్మం కనుక పాత పడిపోతే ఆ చర్మాన్ని వదిలిపెడుతుంది. అది ఆ జీవికి ఉన్నది, కొత్త చర్మాన్ని వేసుకుంటూ ఉంటుంది అది ఎప్పుడు. పాము ఆ చర్మాన్ని వదిలిపెట్టిన తర్వాత దాని మీద ఏముంటుంది మమకారం? ఉండదు. అదేవిధంగా కృష్ణ పరమాత్మ ఇరవై రెండవ శ్లోకంలో ఆత్మ లక్షణాన్ని చెప్తూ ఆత్మ అకర్త అభోక్త అని చెప్పారు, ఆత్మ నిత్యం అని చెప్పారు, ఆత్మ సత్యం అని చెప్పారు, అప్రమేయ సర్వగత ఆత్మ. ఆత్మ ఎవరు అంటే అది నీవే అని తెలుసుకో అన్నారు. ఆ ఆత్మ నిత్యమైనటువంటి ఆత్మ నేను కనుక నేను ఎప్పుడూ నిత్యంగా ఉన్నాను, సత్యంగా ఉన్నాను, అభోక్తగా అకర్తగా ఉన్నానని తెలుసుకో అంటుంది శాస్త్రం. దానికి ఉదాహరణగా ఈ శ్లోకంలో పుట్టుక అంటే ఏమిటి, మరణం అంటే ఏమిటి అనే దానికి ఒక ఉదాహరణ చెప్పారు. మనం వ్యవహారం చేయడానికి ప్రపంచంలో ఈ యొక్క వస్త్రాన్ని ధరించి బయటకు వచ్చి మాట్లాడతాం వ్యవహారం చేయడానికి, అంతే కదా. మళ్ళీ నూతన వస్త్రాన్ని మార్చుకునేటప్పుడు గదిలోకి వెళతాం, డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళి వస్త్రాన్ని మార్చుకుంటాం. మనం వస్త్రం మార్చుకునేటప్పుడు సీక్రెట్గా మార్చుకుంటాం, ఎవరికి తెలియదు. మార్చుకొని వచ్చిన తర్వాత వ్యవహారానికి యోగ్యులం అవుతాం, అవునా. అదేవిధంగా ఈ సూక్ష్మ శరీరం ఉంది చూసారా, అదేం చేస్తుందంటే ఆ భగవంతుడు అనేటటువంటి గ్రీన్ రూమ్లోకి వెళుతుంది. అక్కడికి వెళ్ళి ఒక పుణ్య పాపాన్ని ఇచ్చి కరెన్సీని, నాకు శరీరం ఇవ్వవయ్యా అని అడిగితే సూక్ష్మ శరీరం, భగవంతుడు ఏం చేస్తాడు, ఈ పుణ్యపాపానికి తగినట్లుగా స్థూల శరీరాన్ని ఇస్తాడు. ఏ స్థూల శరీరం అంటే ఆ పుణ్యపాపానికి తగినట్లుగా, ఆ కర్మకి తగినట్లుగా, పాము శరీరమా, కప్ప శరీరమా, ఎలుక శరీరమా, సీమ శరీరమా, లేకపోతే సింహం శరీరమా, మనిషి శరీరమా అని ఎవరు నిర్ణయిస్తారు? భగవంతుడు నిర్ణయించాడు. మన పుణ్య పాపాన్ని ఇచ్చి ఆ జీవుడు, సూక్ష్మ శరీరం జీవుడు మనస్సు లోపలికి వెళుతుందన్నమాట, వెళ్ళి శరీరాన్ని తీసుకొని వస్తుంది బయటికి, శరీరాన్ని తొడుక్కొని రాగానే వ్యవహారానికి యోగ్యం అవుతుంది. ఇప్పుడు వ్యవహారం చేసేది స్థూల శరీరం ద్వారా చేస్తాం, కానీ సూక్ష్మ శరీరం ద్వారా చేయలేము. ఎలాగైతే మనం వస్త్రం ధరించి బయటకు వచ్చి వ్యవహారం చేస్తామో లోకంలో, మనం వస్త్రం మార్చుకునేటప్పుడు ఎవరికి తెలియదు కదా, ఆ డ్రెస్సింగ్ రూమ్లోకి వెళ్ళినట్టుగా జీవుడు కూడా ఆ శరీరాన్ని మార్చుకునేటప్పుడు ఎవరికి తెలియదు. అంత మాత్రం చేత జీవుడు లేడు అని అనకూడదు. వస్త్రం మార్చుకునేటప్పుడు ఈ శరీరం అనే వస్త్రాన్ని ధరించేటప్పుడు జీవుడు కనపడడు, శరీరాన్ని తగిలించుకున్న తర్వాత వచ్చి కనపడతాడు మనకు. మనమే అనుకుంటామంటే ఈ శరీరమే మనిషి అనుకుంటున్నాం, జీవుడు అనుకుంటున్నాం. స్థూల శరీరం ఒక తొడుగు లాంటిది, స్థూల శరీరం ఒక తొడుగు లాంటిది. ఆ సూక్ష్మ శరీరం అయినటువంటి జీవుడు మనకు కంటికి కనపడడు కనుక మనం లేడు అని చెప్పి అనుకుంటున్నాం. శాస్త్రం చదివితేనే మనకు ఆ జీవుడు ఉన్నాడని, ఆ సూక్ష్మ శరీరంలో ఉన్న జీవుడు అంటే సూక్ష్మ శరీర రూపంలో జీవుడు ఉన్నాడు, ఆ జీవుడు కంటికి కనపడడు. కంటికి కనపడుతున్నటువంటి, ఇప్పుడు మన మనస్సు కంటికి కనపడుతుందా? ఆ జీవస్వరూపంలో ఒక భాగమే కదా మనస్సు. మనస్సు, అంతఃకరణం, ఇంద్రియాలు ఇవన్నీ జీవుడి యొక్క రూపం, అది కంటికి కనపడదు. అది ఎలా వ్యవహారం చేస్తోంది అంటే ఈ స్థూల శరీరంతో వ్యవహారం చేస్తోంది. అది కంటికి కనపడకపోవడం వల్ల మనం ఏం చేస్తున్నాం, ఇది జీవుడు అని చెప్పి అనుకుంటున్నాం. అందుకని శాస్త్రం చదివిన వాళ్ళకే ఈ విషయం తెలుస్తుంది, కానీ అందరికీ తెలియదు. శాస్త్రం మీద కనీసం నమ్మకం ఉండాలి. అర్థమైందా? బల్బు తుడుస్తాం కానీ ఎలక్ట్రిసిటీని తుడుస్తామా? తుడవలేం కదా. ఫిలమెంట్ని తుడుస్తామా? ఫిలమెంట్ సూక్ష్మ శరీరం లాంటిది, ఫిలమెంట్ తుడవలేం కదా, బల్బునే తుడుస్తాం. అదేవిధంగా ఈ శరీరానికి స్నానం చేయిస్తాం కానీ సూక్ష్మ శరీరానికి సోపు స్నానం చేయించలేం, అది కంటికి కనపడదు. దానికి మరణం లేదు. అదేం చేస్తుంది, ఈ శరీరాన్ని వదిలిపెట్టిన తర్వాత ప్రయాణిస్తుంది, ప్రయాణించి మిగతా లోకాలకు వెళుతుంది, పై పై లోకాలకు వెళ్ళి మళ్ళీ శరీరాన్ని ధరించి మళ్ళీ వస్తుంది. ఇలా ప్రయాణం చేస్తూ ఉంటాడు ఈ జీవుడు, ఒక శరీరంలో నుంచి మరొక శరీరంలోకి, మరొక శరీరంలోకి ప్రయాణం చేస్తూ ఉంటాడు జీవుడు. ఇప్పుడు ఈ శరీరంలో ఉన్నాం, ఈ జీవుడు ఈ శరీరంలో ఉన్నాడు, ప్రయాణం చేస్తున్నాడు, ఈ శరీరాన్ని వదిలిపెట్టి మళ్ళీ ఇంకొక శరీరాన్ని, పాత వస్త్రాలను, ఇచ్చినిగిపోయిన వస్త్రాలను వదిలిపెట్టి నూతన వస్త్రాలను ధరించినట్లుగానే. ఇంతవరకు ఉదాహరణ మాత్రం చెప్పాను పోయిన వారం. వాసాంసి జీర్ణాన్ని యథావిహాయ, ఏ విధంగానైతే ఒక వ్యక్తి తన యొక్క చినిగిపోయిన వస్త్రాలని వదిలివేసి అపరాణి నవాని గృహ్ణాతి, వేరే నూతన వస్త్రాలను ధరిస్తాడో. ఇప్పుడు మీరు ఇక్కడ క్లాసుకు వచ్చేటప్పుడు నూతన వస్త్రాలు ధరించి వస్తారు, అవునా? ధరించి వస్తాం మనం, వ్యక్తి ఒక్కడే. క్రిందటిసారి మీరు వచ్చిన వ్యక్తి ఒక్కడే కదా, కానీ డ్రెస్ మార్పు. క్రిందటి వారం చీర కట్టుకోలేదు, ఈరోజు మళ్ళీ కట్టుకుంటే అడుగుతారు పక్క వాళ్ళు, మళ్ళీ పోయిన వారం చీర కట్టుకున్నాం ఏంటి అంటారని చెప్పైనా సరే మనం ఇంకొక చీర కట్టుకుంటాం. చీర కట్టుకున్నంత మాత్రాన వేరే చీర, అదేమో పచ్చ రంగు, ఇప్పుడేమో ఎరుపు రంగు అనుకుందాం, రంగు మారిపోయింది, అదేమో కాటన్ చీర, ఇప్పుడేమో సిల్క్ చీర. వ్యక్తి ఎవరు? ఆ వ్యక్తి, పోయిన వారం వచ్చిన వ్యక్తి ఇప్పుడు వచ్చాడు, కానీ డ్రెస్ వచ్చిందా? ఆ డ్రెస్ వేరే, ఈ డ్రెస్ వేరే, వ్యక్తి ఒక్కడే, అదే మనిషి, మనిషి మారలేదు, వస్త్రం మాత్రం మారింది. అదేవిధంగా జీవుడు మారడు, శరీరాలు మారుతూ ఉంటాయి. అర్థమైందా? అపరాణి గృహ్ణాతి. వ్యక్తి ఒక్కడే వస్త్రం మారుతూ ఉన్నది కానీ రకరకాల బార్డర్స్, రకరకాల జరీ, రకరకాల రంగులు, రకరకాల టెక్స్చర్. ఎండాకాలం వస్తే అంత కాటన్ టెక్స్చర్, చలికాలం వస్తే సిల్క్ టెక్స్చర్, టెక్స్చర్లు మారుస్తూ ఉంటాం. కానీ మనిషి మారతాడా? మారడు కదా. అదే విధంగా అని రెండు ఉదాహరణ చెప్పి మొదటి రెండు లైన్లో తథా, ఇంతవరకు క్రిందటి వారం చెప్పాను తథా, అదే విధంగా ఈ జీవుడు ఏం చేస్తాడు? దేహి, దేహి అంటే ఈ శరీరంలో ఉన్నటువంటి జీవుడు దేహి. జీర్ణాని శరీరాన్ని విహాయ, జీర్ణాని అంటే జీర్ణించిపోయినటువంటి ఈ శరీరం శిథిలమైపోయి ఇంకా ఇంద్రియాలన్నీ పనిచేయని స్థితిలో ఉన్నప్పుడు ఇంకెందుకు పనికిరాదు ఇది? బయటికి కట్టుకుని ఎట్లా వెళతాం దీన్ని? పనికి రాకపోతే చినిగిపోయిన వస్త్రాలు కనుక పట్టుకుని బయటికి వెళ్తే బాగుంటుందా? బాగుండదు కదా. అందుకని నిన్న వాజ్పేయి గారికి కూడా భారతరత్న ఇచ్చేటప్పుడు రాష్ట్రపతి గారే వెళ్ళారు ఆయన దగ్గరికి. ఆయన కదలలేకపోతే 91 ఏళ్ళు, శరీరం పాతదైపోయింది కదా, ఆయన వచ్చి తీసుకోలేరు. కానీ భారతరత్న ఇవ్వాలి కదా, అందుకని ఆయన ప్రెసిడెంట్ గారే వెళ్ళారు అక్కడికి. జీర్ణాని శరీరాణి ఉదాహరణ, జీర్ణాన్ని శరీరాన్ని కొంతకాలం ఉన్న తర్వాత దానికి పని అయిపోతుంది, పని చెయ్యలేదు, కదలలేదు. మంచంలోనే అన్ని మంచంలోనే ఉంటుంది, కదలలేదు, ఎందుకు పనికిరాదు, వ్యవహార అయోగ్యం అన్నాం. జీర్ణాన్ని శరీరాన్ని, ఈ ముక్కులో ఒక ట్యూబు, ఈ ముక్కులో ఒక ట్యూబు, నోట్లో ట్యూబు, అన్నిట్లో ట్యూబులే. ఎందుకంటే ట్యూబుల ద్వారానే జరుగుతుంటాయి కార్యక్రమాలన్నీ. ఏం చేస్తాం ఆ శరీరంతో? ఆ శరీరం బాధే కదా ఆ జీవుడికి. ఎప్పుడు పోతానరా ఈ శరీరంలో నుంచి ఎదురు చూస్తూ ఉంటాడు. ఇంట్లో వాళ్ళు అంతకంటే ఎదురు చూస్తుంటారు, ఎప్పుడు పోతాడా ఈ మనిషి, ఇంకా మనకి ఎందుకురా బాధ, పోతే బాగుండండి తొందరగా, దేవుడు కరుణ చూపిస్తే బాగుండు అని చెప్పుకుంటూ ఉంటాడు. పోవడమే మంచిదని చెప్పి ప్రార్థన చేస్తుంటారు అందరు ఆ శరీరాన్ని పోవడానికి. పోయిన తర్వాత ఆయనకు ఆత్మశాంతి కలుగుగాక అని చెప్పి ప్రార్థన. ఎవరు ఆ ఆత్మశాంతి? చూసారా, జీవుడు. అక్కడ జీవుడు ప్రయాణం చేస్తాడు, ఆత్మ ప్రయాణం చేయదు. ఆత్మ అంతటా ఉన్నది, ఈ సూక్ష్మ శరీరం జీవుడు ప్రయాణం చేస్తాడు. చిదాభాస సహిత జీవుడు ప్రయాణం చేస్తాడు. ఆ జీవుడు ప్రయాణం చేసేటప్పుడు మనకు కనపడతాడా? కనపడాడు. ఎందుకని? స్థూల శరీరం లేదు కదా, స్థూల శరీరాన్ని ఇక్కడే వదిలిపెట్టేశారు, దహించేశారు. ఇక్కడే జీర్ణమైపోయిన దాన్ని ఇంకెవరని ఇంట్లో పెట్టుకుంటారు? అందుకే మనిషి ప్రాణం పోయిన తర్వాత చూడండి తొందరగా తీసుకెళ్ళండి అంటారు. ఆ శరీరాన్ని ఎక్కువసేపు ఉంచుకోరు ఇళ్లలో, అందుకని త్వరగా తీసుకెళ్ళండి అంటారు. ఆయన పోయినాడు కదా, ఈ శరీరాన్ని తీసుకుపోండి అంటారు. ఆ శరీరంలో ప్రాణం ఉన్న వరకు అతను అతను అన్న శరీరం, ఆ ప్రాణం పోయిన తర్వాత సూక్ష్మ శరీరం పోయిన తర్వాత ఏమంటారు? అది అంటారు, అది అంటారు, అతడుని అది అంటున్నాం. ఎందుకంటే సూక్ష్మ శరీరం పోగానే ఆ యొక్క స్థూల శరీరం, ఆ జడ శరీరం కళేబరం, అది అంటాం. దాన్ని తీసుకెళ్ళండి అంటాం. దాన్ని తీసుకెళ్ళండి అంటే ఏమిటి అర్థం? సూక్ష్మ శరీరం లేకపోయేటప్పటికి ఏం విలువ ఉంటుంది చూసారా శరీరంలో? ఈ శరీరం ఇప్పుడు కదులుతున్నది అంటే ఎవరి వల్ల కదులుతోంది? ఆ సూక్ష్మ శరీరం ఉండడం వల్ల కదులుతోంది, లేకపోతే అది కదలలేదు. ప్రాణం, మనస్సు, బుద్ధి, చిత్త, అహంకారాలన్నీ కలిపి ఉన్న జీవుడు సూక్ష్మ శరీరం ఉంటేనే ఇది కదులుతున్నది. మనం అది కంటికి కనపడదు కదా, అది మర్చిపోయినాం. అందుకని మన పెద్దలందరూ కూడా ఈ శరీరం వదిలిపెట్టిన తర్వాత జీవుడు ప్రయాణం చేస్తాడు, వాడికి ఈ శ్రార్థ కర్మలన్నీ చేసేది. అందుకని చెప్తున్నారు నవాని జీర్ణాని శరీరాన్ని విహాయ. అందుకని మరణిస్తే వ్యక్తి మరణించాడనకూడదు, శరీరాన్ని వదిలిపెట్టాడు అంతే, ఎక్కడికి పోడు, మళ్ళీ వస్తాడు తిరిగి. మన ఇంట్లో పక్క ఇంట్లోనే పుడతాడో ఏమో ఎవరికి తెలుసు, ఎక్కడో పుడతాడు, ఎక్కడికి పోడు. అందుకని కృష్ణ పరమాత్మ అంటున్నారు, అర్జున నువ్వు దిగులు పడవలసిన పని లేదు, ఆ వ్యక్తి చనిపోలేదు, ఆ వ్యక్తి వస్త్రం లాంటి శరీరాన్ని మాత్రం వదిలిపెట్టి వెళ్ళాడు నాయన, నువ్వెందుకు దిగులు పడతావు, నువ్వు ఎందుకు ఏడుస్తున్నావు ఇప్పుడు? ఆ శరీరమే భీష్ముడు అనుకోవడం వల్ల ఏడుస్తున్నావు, ఆ శరీరమే ద్రోణుడు అనుకోవడం వల్ల ఏడుస్తున్నావు. ఆ శరీరం అనేది ఇక్కడ వదిలిపెట్టేసేసి ఆ జీవుడు ప్రయాణిస్తాడు, ఆయన చనిపోలేదు కదా, మళ్ళీ ఇంకో శరీరం తీసుకుంటాడు, అందుకే నువ్వు దిగులు పడవద్దు అన్నాడు. జీర్ణాని శరీరాణి విహాయ అన్యాని సంయాతి నవాని, నవాని అన్యాని, నూతనమైనటువంటి శరీరాలను ఈ జీవుడు ఎట్లా చెప్పారు నేను బహువచనంలో చెప్పారు, అన్యాని శరీరాణి, ఒకటి కాదు నాయన, ఇన్ని జన్మలు తీసుకోబోతున్నాడో ఇంకా శరీరాలు, ఒక శరీరమా రెండు శరీరాలు, మనం ఎన్ని శరీరాలు దాటి వచ్చామో, బల్లి నల్లి పులి సీమ కుక్క నక్క, ఎన్ని జీవరాశులు దాటి వచ్చిందో ఈ జీవుడు తెలియదు కదా, ఏ ఏ పాపాలు చేసి ఎక్కడెక్కడో అన్ని చేసి దాటి ఏదో పుణ్యం వల్ల ఇందులోకి వచ్చాం. అర్థమైందా? ఎన్నో పుణ్యాల చేయడం వల్ల ఈ శరీరంలోకి వచ్చాం. ఈ పుణ్యాన్ని కనుక ఉపయోగించుకోకపోతే, భగవద్గీత సరిగా వినకపోతే, అర్థం చేసుకోకపోతే, మోక్షాన్ని పొందకపోతే, మళ్ళీ మన సంచితంలో ఒకవేళ గాడిద జన్మ ఎత్తడానికి ఒక కర్మ ఉంది రెడీగా, సపోజ్ గాడిద జన్మకి సరిపోయినటువంటి కర్మ, ఎందుకంటే పోయిన జన్మలో మనం బాగా ఒకళ్ళ చేత బరువులు మోయించాం అనుకోండి, బరువులు మోయించి వాడికి డబ్బులు ఇవ్వకుండా అన్ని చేయించున్నాం అనుకోండి, ఒరే నువ్వు గాడిదలాగా పుట్టడానికి అర్హత అని చెప్పి గాడిద కర్మ అంటే గాడిద జన్మ శరీరాన్ని తీసుకోవడానికి తయారుగా ఉన్న కర్మ ఉంది రెడీగా క్యూలో. ఇప్పుడు భగవద్గీత వినకుండా మోక్షాన్ని పొందకపోతే నెక్స్ట్ జన్మ ఏమిటి? అమ్మా, ఏ ఏ కర్మలు చేస్తే దానికి తగినట్లుగా ఇస్తాడు. అబద్ధాలు చెప్పావనుకో, పోయిన జన్మలో చెప్పున్నామే అనుకో, బాగా అబద్ధాలు చెప్పి అందరినీ మోసం చేశాడే అనుకోండి, వాడికి ఏం చేస్తాను, మాట రాని జీవి జన్మ ఏది ఉందో అది ఇస్తాడు. మాట రాని ఏంటి, శబ్దం కూడా చేయలేని జీవులు ఉన్నాయి కొన్ని తెలుసా, ఏమిటది చెట్టు, ఈ కోతి కుక్క అన్ని కూడా కొంచెం పెద్ద శబ్దం చేస్తాయి, చెట్టు ఏం శబ్దం చేస్తుంది? అందుకని పోయిన జన్మలో బాగా అబద్ధాలు చెప్పావు కదా, ఇంక నీకు మాట లేకుండా మాట లేకుండా చేస్తానని చెప్పి చెట్టులాగా పుట్టిస్తాడు. అర్థమైందా? నోరే లేదు దానికి. అందుకని ఏ జన్మ ఏ కర్మ ఎదురు చూస్తుందో, ఏ జన్మ తీసుకోవడానికి మనకు తెలియదు కదా శరీరాన్ని అని చెప్తున్నారు. అన్యాని నవాని సంయాతి, నూతన శరీరం. నూతన శరీరం అంటే మనిషి శరీరమే అనుకోకండి, చాలా మంది అనుకుంటారు మనిషి జన్మ ఇచ్చామంటే మళ్ళీ నెక్స్ట్ జన్మ కూడా మనిషి జన్మేనండి అంటుంటారు. శాస్త్రం అట్లా చెప్పలేదు. ఏ జన్మలో తీసుకోవాలి అనేది కర్మ నిర్ణయిస్తుంది. ఆ కర్మ ఏమిటని మనకు తెలియదు, అది సీక్రెట్. అది తెలిస్తే ఎంత బాగుండేది, అది తెలియదు కదా. మన ఏ కర్మ ఉందో క్యూలో, ఏ కర్మ వలన ఏ శరీరం వస్తుందో మనకు తెలియదు. అందుకని శాస్త్రం చెప్తుంది జాగ్రత్తగా ఈ జన్మలోనే, మానవ జన్మలోనే భగవద్గీత క్లాసులు విని శరీరం నుంచి బయటపడు, ఆ కర్మ కూడా నశించిపోతుంది, ఇంకా అది వచ్చి నిన్నేం బాధించదు అన్నారు. చూసారు, ఇప్పుడు భగవద్గీత క్లాసు వినడం ఎంత అవసరం, అవసరమా కాదా? చాలా అవసరం, చాలా అవసరం. అంతా ఇంత కాదు, జనానికి తెలియడం లేదు. నా పని ఏమిటంటే ఇది క్లాసు చాలా అవసరం అని చెప్పి మీకు తెలియచేయడానికే మొదటి చాలా సంవత్సరాలు పడుతుంది దానికి. తర్వాత కొంచెం కొంచెంగా వినడానికి ప్రయత్నం చేస్తారు, అమ్మో వినకపోతే మళ్ళీ ఏ జన్మ వస్తుందో, ఏ జన్మ వస్తుందో ఏమో జాగ్రత్తగా విందాం. అన్యాని నవాని గృహణాత్యము, వద్దు బాబో ఈ శరీరం, ఈ శరీరానికే బాధపడుతున్నాం, మళ్ళీ ఇంకొక శరీరం వచ్చిందనుకో ఎంత కష్టం, ఎంత కష్టం. మట్టిలో పావులు అడిచారు, వానపామును పాపం మట్టిలోనే తిరుగుతూ ఉంటాయి, అది ఒక జీవుడే, ఆ వానపాము ఒక జీవుడే. మీరు చూస్తే జీవరాశులన్నీ జీవులే, అవన్నీ జీవరాశి అంటారు చూసారా, అవన్నీ జీవులే. మన ఇంట్లో వంట చేస్తూ ఉన్నప్పుడు కాయ తరిగినప్పుడు వంకాయ కట్ చేశారనుకోండి, లోపల పురుగు, వాడు జీవుడే, అడ్డంగా కోస్తాం. ఎందుకంటే వాడు పోయిన జన్మలో ఎవరినో అట్లా కోసి ఉంటాడు. అందుకే నువ్వు వంకాయలో పుట్టు, పుడితే నిన్న వాళ్ళ ఇంట్లో కట్ చేస్తారు అడ్డంగా. కర్మ చేస్తున్నందుకు ఏమండి ఈ జీవుడు ఎందుకు అనుభవించాలి ఆ కర్మ మీరు చెప్పండి. మీకు తెలియదు అందులో ఉన్నట్టు, మీరు అడ్డంగా కోసారు ఇట్లా కోయంగానే అందులో ఏముంది, ఇటు ఒక పక్క భాగం ఇటు పక్క భాగం వచ్చింది, ఆ కాయన అవతల పారేస్తారు, చూడక చూస్తే పారేస్తారు, చూడకపోతే చాలా మంది చూడరు టీవీ చూస్తూ, సీరియల్ చూస్తూ, మ్యాచ్ చూస్తూ కట్ చేస్తూ ఉంటే ఎక్కడికి పోతుందండి వాహా. అందుకని వంట చేసేటప్పుడు కూరలు జరిగేటప్పుడు ఏం చూడకూడదు, అర్థమైందా? మాట్లాడుతూ వాళ్ళతో వెళ్తూ కబుర్లు చెప్తూ చేస్తే ఏమవుతుంది? నేను ఎందుకు చెప్తున్నానంటే అందులో ఉన్న ఆ క్రిమి కూడా పాపం జీవుడే. ఎందుకు అట్లా దానికి ప్రపంచాన్ని చూడడానికి ముందే దాని శరీరం ముక్కలైపోయింది, ఎందువల్ల? అటువంటి పాపం ఏదో అనుభవించి ఉండాలి అవతల వాళ్ళు. ఈ పాపం చేస్తూ ఉంటేనే ఆ జీవుడు అట్లా అనుభవించాల్సి వచ్చింది. మనం కూడా మనకు తెలియకుండా ఏ జన్మలోనో ఏ పాపమైనా చేస్తుంటే ఆ వంకాయలో పురుగులాగా పుడతాం. అన్ని రకాల జీవులు చెప్పాలంటే టైం సరిపోదు, 24 రకాల వేల జీవులు ఉన్నాయి కదా, అన్ని చెప్పాలంటే సరిపోదు. అందుకని ఒకటి రెండు శాంపుల్ చెప్తున్నాను అన్నమాట. శాంపుల్ ఎన్ని క్రిమ కీటకాలను మనం చంపేసుకున్నాం, పుస్తకంలోనే ఉండి చిన్న చిన్న పురుగులు చూసారా, వాడిని ఉప్పు అంటాం, తరంగం తెచ్చిపోదు, ఉప్పు అంటే ఎగిరిపోతుంది. అది జీవుడే, అర్థమైందా? మనం అట్లాంటి జన్మలు ఎన్ని తీసుకొని వచ్చాము, మళ్ళీ ఎన్ని తీసుకుంటాము, అర్థం కాకపోతే కాదు స్వామిని మీరు చెప్పేది మేము వింటాం మాకు అర్థమవుతుంది అంటారా? మనకి జన్మ లేదు. ఓకే, అందుకని ఆత్మకి మరణం లేదు, సూక్ష్మ శరీరానికే మరణం లేకపోతే ఇంకా ఆత్మకేం మరణం ఉంటుంది? అర్థమైందా? సూక్ష్మ శరీరానికే మరణం లేకపోతే సూక్ష్మ కారణ శరీరాలు, ఎక్కడ సూక్ష్మ శరీరం ఉంటే అక్కడ కారణ శరీరం ఉంటుంది. కారణ శరీరం లేకుండా సూక్ష్మ శరీరం ఉండదు. కారణ శరీరం సూక్ష్మ శరీరం కలిసే ఉంటాయి రెండు, వాటికే మరణం లేకపోతే ఇంకా ఆత్మ మరణిస్తుందా? మరణించదు. తర్వాత శ్లోకం 23. అందుకని అన్ని జీవరాశులను అప్పుడప్పుడు చూస్తూ ఉండాలి, వాటి అవి పడే కష్టాలు చూస్తూ ఉండాలి. అమ్మో ఈ కష్టం నాకు వద్దని చెప్పాను. తర్వాత
నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావకః న చైనం క్లేదయం వ్యాపః న శోషయతి మారుతః.
ఇక్కడ ఈ యొక్క శ్లోకంలో ఆత్మ అనేటువంటిది 22వ శ్లోకంతో ఆత్మ లక్షణాలన్నీ అయిపోయినాయి. 21తోనే 7వ లక్షణం అసంగహ, దాంతో ఆత్మస్వరూప లక్షణాలు అయిపోయిన తర్వాత ఈ ఆత్మ దేని చేత కూడా నశింప చేయబడదు అని చెప్తున్నారు. శస్త్రాలు అస్త్రాలు ఈ పంచభూతాలు ఇవి ఆత్మని ఏమీ చేయలేవు అన్నారు. ఏమని? శస్త్రాణి న ఏనం చిందంతి. శస్త్రాణి ఏనం అంటే ఈ ఆత్మను. ఏ ఆత్మను? సూక్ష్మ శరీరం కాదు, ఇక్కడ సచ్చిదానంద ఆత్మ, ఆత్మస్వరూపమును అంతటా ఉన్నటువంటి ఆత్మను. ఈ ఆత్మను శస్త్రాణి, శస్త్రములు ఆయుధములు అని అర్థం. ఏ ఆయుధాలైతే ఉన్నాయో అవన్నీ ఇక్కడ పంచభూతాలకి ఒక్కొక్క ఆయుధాన్ని చెప్తున్నారు. శస్త్రాణి అంటే ఇప్పుడు భూమిలో నుంచి పలుగు పార ఇనుములో నుంచి వచ్చేవే కదా అవన్నీ. భూమిలో నుంచి తయారైనటువంటి ఏ ఆయుధమైనా సరే చెక్కతో చేసేటటువంటి ముళ్ళు ఉంటుంది చూసారా, అవి ఆయుధాలే కదా. చెక్క దేని నుంచి వస్తుంది? చెట్టు భూమి నుంచి వస్తుంది. ఇనుము ఇవన్నీ కూడా భూమి నుంచే వస్తాయి. కనుక శస్త్రములు అంటే ఈ భూమి అని అర్థం. శస్త్రం భూమి నుంచి పుట్టినటువంటి ఏ శస్త్రములైనా కూడా ఈ ఆత్మను ఛేదింపలేవు. నా చిందంతి అంటే ఛేదించలేవు, నాశనం చేయలేవు. ఇది ఒకటి. తర్వాత ఏనం పావక దహతి, ఏనం పావక న దహతి. పావక అంటే అగ్ని, నిప్పు. అగ్ని ఈ ఆత్మని దహించలేదు. పావక అగ్ని ఏనం దీనిని ఈ ఆత్మను న దహతి, దహింపజాలదు. తర్వాత రెండో లైన్లో ఏనం ఆపహ న క్లేదయంతి, నీరు. ఆపహ అంటే నీరు, జలం. ఈ నీళ్లు ఏనం ఈ ఆత్మని, ఏ ఆత్మని, ఎవరు ఆత్మ? నేనే. ఆత్మరూపుడనైన నన్ను ఈ నీరు తడపలేదు. నీరేం చేస్తుంది? నీటి లక్షణం ఏమిటి? తడపడం. ఈ నీరు శరీరాన్ని తడుపుతుంది, సూక్ష్మ శరీరాన్నే తడపలేదు. ఆత్మ, ఆత్మను ఎక్కడ తడుపుతుంది కదా? నీరు సూక్ష్మ శరీరాన్ని, కారణ శరీరాన్నే తడపలేదు. ఇంకా ఈ ఆత్మను ఎలా తడుపుతుంది? కనుక నీ ఆత్మని నేను ఎట్లాగైతే స్క్రీన్ చూసేటప్పుడు, టీవీ స్క్రీన్లో మన సినిమా చూసేటప్పుడు వర్షం వచ్చిందనుకోండి, అక్కడ బాగా వర్షం వచ్చేటప్పుడు స్క్రీన్ తడిచిపోతుందా? స్క్రీన్ తడుస్తుందా? తడవదు. అదేవిధంగా ఈ ఆత్మ నీటి చేత తడుపబడదు. ఈ నీటి చేత నక్లేదయంతి అంటే తడుపబడలేదు. అదేవిధంగా మారుత న శోష్యతి, మారుత అంటే గాలి. గాలి శరీరాన్ని ఎండింపజేస్తుంది. కొంచెం గాలి తగిలితేనే శరీరం ఎండిపోతుంది, గాలి తగిలితే నోరు ఎండిపోతుంది. శరీరం ఎండింపజేయబడుతుంది, కానీ ఆత్మ ఈ గాలి వల్ల ఎండింపబడగలదు అని అర్థం. ఎటువంటి మార్పులు పొందదు ఆత్మ అని అర్థం. కనుక ఇప్పుడు ఎన్ని చెప్పారు? భూమి, అగ్ని, జలం, వాయు, నాలుగు. ఆకాశం ఏమీ చేయలేదు, అందుకని ఆకాశం గురించి చెప్పలేదు. ఆకాశానికి ఏం లేదు కదా, రూపం లేదు కదా, అది ఏమీ చెయ్యదు. ఇప్పుడు ఆకాశంలో కూర్చున్నాం మనం, ఏం చూస్తున్నది? ఆకాశం మనం. కానీ గాలి, అగ్ని అన్నీ కూడా శరీరాన్ని బాధిస్తాయి, అది ఆత్మని బాధించలేవు. కనుక అటువంటి స్వరూపం ఆత్మ. ఇప్పుడు మనం చూస్తుంటాం ఒక్కొక్కసారి ఈ బల్బులో నుంచి అట్లా నిప్పు రావడము, ఫ్యాన్లో నుంచి బర్స్ట్ రావడము, ఫ్యాన్ పనిచేయకుండా పోవడం చూస్తాం. అగ్నికి ఏమన్నా అవుతుందా? అగ్ని అది ఎలక్ట్రిసిటీకి, ఆ విద్యుత్కి ఏమన్నా అవుతుందా? శరీరం అంటే బల్బు బరిస్ట్ అవుతుంది, ఫ్యాన్లోంచి నిప్పులు వస్తాయి, ట్రాన్స్ఫార్మర్లోంచి నిప్పు వస్తుంది, అవి పనిచేయకుండా పోతాయి. కానీ ఆ విద్యుత్కి ఏం కాదు కదా. ఈ శరీరంలో నుంచి కూడా అంతే, అప్పుడప్పుడు చెవుల్లో నుంచి, ఆవిళ్ళు, ముక్కులో నుంచి, నోట్లో నుంచి రకరకాల వస్తూ ఉంటాయి కదా అన్ని బాధలు ఈ శరీరం నుంచి. ఆత్మకేమీ కాదు. కనుక అవి ఏమీ కానటువంటి ఆట ఆత్మ కంటికి కనపడదు. విద్యుత్ కనపడుతుందా కంటికి? కనపడదు. విద్యుత్ కంటికి కనపడలేదని చెప్పి విద్యుత్ లేదంటావా? అనవు కదా. కంటికి కనపడనటువంటి విద్యుత్తుని నువ్వు గౌరవిస్తున్నావు, చూడకపోయినా కూడా. నీకు బల్బుని గౌరవిస్తారా, విద్యుత్తుని గౌరవిస్తారా? ఎలక్ట్రిసిటీ లేకపోతే బల్బు ఎందుకు, ఫ్యాన్ ఎందుకు? దేనికి విలువనిస్తారండి? కంటికి కనపడని ఎప్పుడు, ఎప్పటికి, ఎన్నటికి? విద్యుత్ని అప్పుడప్పుడు చూస్తానండి నేనంటారా? ఎన్నటికీ కంటికి కనపడనటువంటి, ఎన్ని జన్మలెత్తినా సరే కంటికి కనపడదు విద్యుత్. అయినా విద్యుత్ని నమ్ముతున్నారా లేదా, విలువిస్తున్నారా లేదా? అట్లాగే ఈ ఆత్మ కంటికి కనపడదు ఎన్నటికి, ఎవరికి. ఆ ఆత్మని నువ్వే అని నువ్వు తెలుసుకో. మరి కంటికి కనపడకపోతే ఎట్లండి నేననేది అన్నాడు. ఇప్పుడు నేను నేను అని తెలుసుకుంటున్నావు కదా, ఈ శరీరం ద్వారా ఆ తెలుసుకుంటున్న నువ్వే ఆత్మవి, ఆ తెలుసుకుంటున్న నువ్వే ఆత్మస్వరూపానివి. నిజంగా శరీరం జడం, ఆ తెలుసుకునేటటువంటి చైతన్యం ఉనికి ఎరుకే ఆత్మస్వరూపం. అది నీవుగా గ్రహించు. నేను ఉన్నాను నేను తెలుసుకుంటున్నాను అంటున్నావే, కంటికి కనపడదు అది, అదే నీ స్వరూపం అని తెలుసుకో. నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పావక నా చైనం క్లేదయంత్యాపహ నా శోష్యతి మారుత. కనుక ఈ శరీరం ఈ పంచ నాలుగు భూతాలకి దాసోహం. ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఈ శరీరానికి. అర్థమైందా? డేంజర్, అపాయం. అటువంటి గ్లాస్ విత్ కేర్ అంటుంది చూస్తారు, కొన్ని పార్సిల్స్ మీద రాస్తారు గ్లాస్ విత్ హ్యాండిల్ విత్ కేర్, హ్యాండిల్ విత్ కేర్. ఎందుకండి? లోపల గాజు సామాను ఉంది, నువ్వు హ్యాండిల్ చేయకపోతే వృధా అయిపోతాయి, జాగ్రత్త అన్నారు. అసలు దీనికి పెట్టాలి ముందు, దానికంటే కూడా హ్యాండిల్ విత్ కేర్, ఫ్రజైల్. ఇది తొందరగా ఎప్పుడైనా సరే ఏమైనా జరగటానికి ఆస్కారం ఉంది దీనికి. ఆ నిప్పు కనుక ఈ ఎలక్ట్రిక్ షాక్ కానీ నిప్పు కానీ తగిలితే శరీరం ఏమవుతుంది తెలుసా? మైనంలా కరిగిపోతుంది, మైనంలాగానే. కనుక దీని యొక్క దోషాన్ని తెలుసుకోవాలి, దీని యొక్క గొప్పతనాన్ని తెలుసుకోవాలి. ఆత్మ వ్యక్తం కావడానికి ఇది సహాయపడుతుంది, కానీ ఇది దోషభూయిష్టమైనటువంటిది ఈ శరీరం. అర్థమైందా? దీన్ని ఆత్మ కోసం, ఆత్మ జ్ఞానం కోసం ఉపయోగించుకుంటే ఇది ఉన్నతమైనది, విశిష్టమైనది. లేకుండా దీన్ని ఊరికి పొట్ట నింపటం, దీనికి సోకు చేస్తూ ఉంటే, దీన్ని పోషిస్తూ ఉంటే అది దోషం అని తెలుసుకోకపోతే ఈ యొక్క శరీరం మనకు అపాయకరం అన్నారు. అందుకని శరీరం మంచిదా కాదా అంటే ఏం చేస్తారు? రెండు, నీ ఇష్టం, నీ చేతిలో ఉంది కత్తి, చేతిలో ఉంది, దాన్ని మంచి పనికి ఉపయోగించవచ్చు, చెడు పనికి ఉపయోగించవచ్చు. భగవద్గీత చదివే వాళ్ళందరూ మంచి పనికి ఉపయోగిస్తున్నారు శరీరాన్ని. భగవద్గీత చదవని వాళ్ళందరూ ఏముంది, వ్యావహారిక సుఖభోగాల కోసం, వాటి కోసం ఉపయోగించుకొని దుఃఖంతో అలాగే మరణిస్తారు వాళ్ళు. జీవితంలో సుఖం ఉండదు వాళ్ళకి, అశాంతి, ఎప్పుడు భయం భయంగా ఉంటారు. గీతా స్టూడెంట్స్కి ఎంత ధైర్యం, ఎప్పుడు చిరునవ్వుతోనే ఉంటారు. ఇవి ఎప్పుడు చిరునవ్వుతో ఉంటామంటే ఎట్లా అంటారు? గీతా క్లాస్ నేను చెప్తాం, అర్థమైందా? ఆ శక్తినిస్తుంది గీతా క్లాస్. అదే విషయాన్ని మళ్ళీ ఇంకొక శ్లోకంలో చెప్తున్నారు చూడండి, 24వ శ్లోకంలో. అచ్చేద్యోయమదాహ్యోయం అక్లేద్యో శోష్య ఏవ చ నిత్య సర్వగత స్థాణుః అచలోయం సనాతనః. అర్జున, ఈ శరీరం అచ్చేద్యం. క్రిందటి శ్లోకంలో ఏం చెప్పారు? ఏ శస్త్రాలు ఈ ఆత్మని నశింపజేయలేవు అన్నారు. ఇప్పుడు శస్త్రాలు చెప్పకుండా ఇప్పుడు స్ట్రైట్గా ఆత్మ గురించి చెప్తున్నారు. అచ్చేద్యం అయం, ఈ ఆత్మ. అయం అంటే ఈ ఆత్మ. అచ్చేద్యం, ఛేదనము చెయ్యలేనటువంటిది. అచ్చేద్యం ఛేదన అయోగ్యము అని అర్థం. ఛేదం చేయడానికి వీలు కానటువంటిది. తీల్చ, అచ్చేద్యం అంటే చిద్ ధాతు, తీల్చబడడం. శరీరాన్ని జనాసంధుళ్ళ, జరాసంధుల్ని తీల్చినట్లుగా తీల్చొచ్చు శరీరాన్ని, కానీ ఆత్మని అలా తీల్చలేవు. అచ్చేద్యం, భేదించలేవు, ఛేదించలేవు, తీల్చలేవు. అదాహ్య అంటే కాల్చబడనటువంటిది, దీన్ని కాల్చలేవు అగ్నితో. అదాహ్య అంటే దహింప చెయ్యబడనటువంటిది, దహింప చెయ్యడం కష్టం, ఏది కూడా దీన్ని దహింప చెయ్యలేదు. అదాహ్య అయం. అశోష్య అచ్చేద్యం అదాహ్యం అక్లేద్యం అశోష్యం. అక్లేద్యం అంటే క్లేద్యం అంటే తడుపు పట్టం. నీరు తడపబడలే, నీరు ఆత్మని తడపదు అన్నారు ఇందాక. ఇప్పుడు ఈ ఆత్మ నీటి చేత తడపబడదు అంటున్నారు. అది తేడా, అదే శ్లోకం. కృష్ణ పరమాత్మ ఇంకా చెప్పాలని ఆశ ఆయనకి. ఇందాక చెప్పిందే కదా, మళ్ళీ ఎందుకు చెప్తావంటే, ఒక్కొక్కసారి అలా చెప్తుంటారు. నీరు ఆత్మని తడపలేదు అన్నారు ఇందాక, ఇప్పుడు చెప్తున్నారు ఆత్మ నీటి చేత తడపబడదు అన్నారు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్కి వచ్చారు అంతే. ఆత్మ నీటి చేత తడపబడదు, తడపరానిది అని అర్థం. అశోష్య, ఎండింపరానిది. గాలి ఆత్మని ఎండింపజేయలేదు. ఎండబెట్టడం అంటారు చూసారా, మనం ఎండ పెడితే గాలికి ఎండిపోతాయి అన్ని. అట్లా ఈ ఆత్మని, ఆత్మ ఎండింపబడదు దేని చేత అని అర్థం. అంటే ఏమీ కాదు చూడండి, అటువంటి ఆత్మని నేను, అటువంటి ఆత్మని నేను అని నేను తెలుసుకున్నాను అంటే ఆనందో బ్రహ్మే తియ్య జానాత్. ఆనందమో ఆనందం, ఎప్పుడు ఇట్లాంటి శరీరంలో ఉంటూనే ఆనందం. నేను ఈ శరీరంలో ఉన్నప్పటికీ కూడా నన్ను ఏమీ ఏది చెయ్యలేదు అన్నారు. అన్ని ఈ శరీరాన్ని, ఈ శరీరం పంచభూతాలతో తయారు చేయబడింది కనుక నాలుగు భూతాలు ముఖ్యంగా ఈ శరీరాన్ని మళ్ళీ బాధిస్తాయి. ఇది లా. ఎందుకండి శరీరం దహింపబట్టం, తడపబట్టం, కాల్చబడడం దేనికంటే, అయ్యా దాని చేత చేయబడింది కదా అది. దేని చేత ఏదైతే చేయబడిందో దాని చేతనే అది నశింపబడుతుంది. బంగారం కరగబెడితే మళ్ళీ ఆభరణం కరగబెడితే బంగారంలోకి ఎందుకు పోతుంది? మళ్ళీ బంగారం ఎందుకు అవుతుంది చెప్పండి? బంగారం నుంచి వచ్చింది కనుక బంగారంలోకి వెళ్ళిపోతుంది, బంగారమే అయిపోతుంది. నాలుగు భూతాల నుంచి ఇది పుట్టింది కనుక మళ్ళీ నాలుగు భూతాల ద్వారానే అవి నిన్ను తీసుకుంటాయి, ఏదో విధంగా బాధ పెడుతూ ఉంటాయి శరీరాన్ని. అర్థమైందా? తర్వాత రెండో లైన్లో చెప్తున్నారు, ఆత్మ అనేటువంటిది నిత్య సర్వగత స్థాణు అచల సనాతన. అబ్బా, ఈ లక్షణాలన్నీ మనవి. నా లక్షణం ఏమిటి చూడండి. ఇప్పుడు ప్రతివారం చెప్పుకోవాలి, అహం ఆత్మ నిత్య, నేను ఆత్మస్వరూపాన్ని నిత్యంగా ఎప్పుడు ఉన్నాను. ఎప్పుడు ఉండేవాడికి దిగులు చింత ఎక్కడంది? పోతుందేమో పోతుందేమో అని భయం ఉంటే కదా దిగులు చింత. ఎప్పుడు నిత్యంగా ఉండే నాకు ఇంక భయం ఎందుకు? ఎవరిని చూసి భయపడాలి నేను? నిత్య, ఎల్లప్పుడూ ఉండేది నిత్యం. నిత్యము సర్వగత అంటే అంతటా వ్యాపించి ఉన్నాను నేను. ఇప్పుడు ఎలా చెప్పాలి మనం? ఆత్మ నిత్య అని ఎక్కడో చూస్తూ చెప్పకూడదు. ఆత్మ సర్వగత కాదు, నేను ఆత్మని సర్వగతుణ్ణి, అంతటా ఉన్నాను. ఇప్పుడు నేను అన్నప్పుడు ఈ శరీరం కాదు కదా, ఆత్మని కంటికి కనపడకపోయినా కూడా నేనున్నాను, ఈ శరీరంలో ఉన్నాను, శరీరంలో ఉన్నాను. శరీరమా చెప్తోంది నేనున్నానని? శరీరమా నేను? నేను శరీరంలో ఉన్నాను. కనుక శరీరంలో ఉన్నవాడు శరీరానికంటే వేరే కాదా? ఏమండి, నేను ఇంట్లో ఉన్నాను. లాజిక్ జాగ్రత్త వినండి. నేను ఇంట్లో ఉన్నాను అన్నారు అనుకోండి, ఇంట్లో ఉన్నవాడు ఇంటి కంటే వేరా కాదా? సింపుల్ పాయింట్. ఇంట్లో ఉన్నవాడు నేను ఇంట్లో ఉన్నాను అంటున్నావా లేదా? ఇప్పుడు ఇంట్లో ఈ హాల్లో ఉన్నాం మనం, ఈ హాల్ కంటే మనం వేరా కాదండి? వేరే కదా. అదేవిధంగా నేను నా ఇల్లు అంటాం కానీ నేను ఇల్లు అనం కదా. చెప్పిన మాటే, నేను చెప్పానని నాకు గుర్తుంది, నేను చెప్పానని మీకు గుర్తుంది, కానీ గుర్తు చేస్తున్నా. నా ఇల్లు అన్నప్పుడు నేను వేరు, ఇల్లు వేరు. నా శరీరం అన్నప్పుడు నేను వేరు, నా శరీరం వేరు. అర్థమైందా? శరీరం నేను కాదు, శరీరం నాది, నాది నేను కాదు. నాది నాకంటే వేరైనది. అవునా అవునా కాదా? ఎంత సత్యం ఇది? 50%, 80% సత్యమా, 100%? 100%. ఇదేమిటండి చిన్న విషయం, కానీ మనం పట్టించుకోం. కనుక ఇది శరీరం నాది అన్నారు మీరు, అప్పుడు మీరు శరీరం కాదనే కదా. అప్పుడు మీరు శరీరం కాకుండా వేరే ఎవరో అయి ఉండాలి కదా. ఆ వేరుగా ఉన్నవాడు ఎవరంటే నిత్య సర్వగత ఆత్మ నేను. ఈ శరీరంలోనూ ఉన్నాను, శరీరం బయట ఉన్నాను. నిత్య సర్వగత. తర్వాత స్థాణు, నిత్య స్థాణు, నిత్యంగా ఉండడం వల్ల స్థాణు. శివుడికి పేరు స్థాణు, అందుకని స్థాణుమూర్తి అంటుంటారు చూసారా, స్థాణుమూర్తి అన్నారు. ఆత్మకి పేరు స్థాణు అని పేరు, స్థాణు, నిత్య స్థాణు. తర్వాత స్థాణు అనేది మారనటువంటిది అని అర్థం, ఎప్పుడు ఒకే రకంగా ఉండేది మారనటువంటిది స్థాణు అంటారు. స్థాణు అచల, కదలనటువంటిది. శరీరం కదులుతుంది, శరీరం కదులుతుంది, శరీరం కదలడం వల్ల నేను కదిలినట్లుగానే అన్నాడు. కానీ ఆత్మ కదలదు. అచల అచలోయం అయం ఆత్మ సనాతన. సనాతన అంటే పురాతనమైనటువంటిది, ఎప్పటి నుంచో ఉన్నది. ఇది నా స్వభావం, నా నిజస్వరూపం ఏమిటి? ఇప్పుడు నిత్యం సర్వగతం అచలం స్థాణు సనాతన అన్నారు. అందుకని మనం ఎప్పుడు చూడండి, ఆనందంగా ఉన్నామనుకోండి, ఆనందమైనటువంటి స్వరూపం, నిత్యమైనటువంటి స్వరూపం, సర్వగతంగా ఉన్నది. ఇంకా దిగులు చింత దేనికండి? అంతటా ఉన్నాను, ఎప్పుడూ ఉన్నాను, మార్పు లేకుండా ఉన్నాను, ఇంకా దిగులు ఎందుకు, చింత ఎందుకు? ఒక్క విషయం ఇక్కడ గ్రహించాలి మనం, మన స్వతస్వరూపాల్లో దిగులు లేదు, చింత లేదు. మన స్వరూపాన్ని కానిది ఏదైతే ఉందో దాంట్లో దుఃఖం ఉన్నది. దానికి దుఃఖం ఉండడం వల్ల ఎలా తెలుసుకోవాలంటే, ఉదాహరణకి ఇప్పుడు మన కంట్లో నలుసు పడింది అనుకోండి, కంట్లో నలుసు పడుతుంది, ఆ నలుసు బయటకు వచ్చే వరకు ఎలా ఏం చేస్తాం? కంటి నలిచి 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 అది బయటకు వచ్చే వరకు మనకు నిద్ర పడుతుందా, శాంతం ఉంటుందా? ఉండదు. ఎందుకనంటే అది బయట నుంచి వచ్చింది, అది బయట నుంచి వచ్చింది కనుక కన్ను ఒప్పుకోదు. అది బయటికి వచ్చే వరకు కంట్లో నుంచి నీళ్ళు వస్తూనే ఉంటాయి. చూడండి, కంట్లో నలుసు పడిందా ఎప్పుడన్నా? పడిందా? ఉంటే ఉండలే, కాసేపు బాగానే ఉందంటారా? అమ్మో, కంట్లో నలుసు పడితే ఉన్న బాధ అంతా ఇంత కాదు. అవునా? ఎందుకంటే అది ఫారిన్ పార్టికల్ అంటారు. ఫారిన్ పార్టికల్ అంటే ఏమిటి? బయట నుంచి ఎక్కడి నుంచో వచ్చింది, కన్ను ఒప్పుకోదు. నేను ఒప్పుకోను, అది కంట్లో ఉన్నంతసేపు నేను బయటికి పంపించే దాకా ఊరుకోను, అది స్వాభావికం కాదు అన్నారు ఒకటి. అదేవిధంగా ముక్కులోకి ఏదన్నా పోయిందనుకోండి, ముక్కులోకి ఏదన్నా పోతే దోమో ఇంకేదన్నా పోయిందనుకోండి ఏం చేస్తారు? అది బయటకు వచ్చిందాక ముసుకునే ఉంటారు. ఇంతగా అది ఫారిన్ పార్టికల్, శరీరం ఒప్పుకోదు. బయట నుంచి ఏదన్నా వస్తే శరీరం ఒప్పుకోదు. అందుకని మనం ఏదన్నా మనకు ఆహారం తీసుకున్నప్పుడు కూడా అది పాయిజన్ అనుకున్న ఫుడ్ పాయిజన్, అది బయటికి పంపించే వరకు నిన్ను ఊరికే ఉండనివ్వదు కదా, గడబిడ చేసి పొట్టలో వామిట్ అయ్యే వరకు, వాంతి అయిన తర్వాత అబ్బా హాయిగా ఉందండి అంటాం. ఎందుకని? అది అస్వాభావికం. ఈ శరీరానికి సంబంధించినటువంటిది ఏదైనా శరీరంలోకి వెళితే అది ఒప్పుకోదు. అదేవిధంగా ఇప్పుడు అవయవాలు మార్పిడి చేస్తారు చూస్తారా, అవయవాలు మార్పిడి, మార్పిడి చేసినప్పుడు కూడా శరీరం తట్టుకోలేదు, వెంటనే అడ్జస్ట్ కాదు. ఏమిటో కొత్తగా ఉంది నాకు, ఇది ఎంత బయట నుంచి తీసుకొచ్చి పెట్టారు ఇవన్నీ అని చెప్పి శరీరం కొంత రెసిస్ట్ చేస్తుంది. చాలా వరకు తొందరగా ఒప్పుకోదు అది శరీరం. కిడ్నీ మారుస్తుంటారు, ఏమైనా బోన్స్ ఇవన్నీ మారుస్తుంటారు. పళ్ళు సెట్ పెట్టండి చూడండి, పళ్ళు మారిస్తే ఎక్కడ సిమెంట్ వేస్తే అది బయటకు వచ్చే వరకు అన్ ఈజీగా ఉంటుందా ఉండదా? ఎందుకంటే తను కానటువంటి పదార్థం ఏదైనా బయట నుంచి వస్తే తాను ఒప్పుకోదు శరీరం. కానీ ఒక స్త్రీ గర్భవతి అయినప్పుడు ఆ శిశువు లోపల పెరుగుతూ ఉంటే ఇది ఫారిన్ బాడీ అని చెప్పి బయటికి నెడుతుంది ఆ తల్లి శరీరం, నెట్టదు. ఆ శిశువు ఆ తల్లి శరీరంలో ఒక భాగం అయిపోతుంది. ఐతరేయ ఉపనిషత్తులో చెప్పబడింది ఇది. ఆ శరీరం ఒక భాగం అయిపోయి ఆ తల్లి శరీరం కూడా ఆ శిశువుని ఒప్పుకుంటుంది. ఆ శిశువు పెరుగుతూ ఉంటే దాన్ని వద్దు నువ్వు కాదు నా శరీరంలో భాగం కాదని చెప్పి నెట్టేసేయాలి కదా. కానీ ఆ శిశువు ఈ శరీరంలో ఇమిడిపోతుంది. ఈ మా తల్లి కూడా ఆ శిశువుని ఇముడ్చుకుంటుంది. తల్లి శరీరం కూడా ఇద్దరు ఇమిడిపోతారు ఒకరికొకళ్ళు. చూసారా? అందుకని తల్లికి ఉన్నంత ప్రేమ శిశువు మీద మరెవరికి ఉండదు. ఎందుకంటే తనలో భాగంగా తన శరీరంలో భాగంగా పెంచింది, తన శరీరంలో ఒకటిగా పెరిగింది ఆ శిశువు. అందుకని మాతృప్రేమ తర్వాతనే ఏదైనా అన్నారు చూసారా? ఎందుకంటే మాతృప్రేమ తల్లి ప్రేమ శిశువుని వేరుగా చూడకుండా తన శరీరంలో ఒక భాగంగానే చూసి పెంచింది తల్లి. అందుకని ఆ శిశువు పుట్టి పెరిగిన తర్వాత వాడికి తెలియదు ఆ ప్రేమ. మళ్ళీ ఆ శిశువు తల్లి తండ్రి అయితేనే తెలుస్తుంది. కారణం ఏంటంటే ఒకే భాగంగా శరీరంలో పెరిగిందని. ఇంత కథ ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు ఎప్పుడైనా మనకు దుఃఖం వచ్చినప్పుడు ఎప్పుడు పోతుందా అని చూస్తాం. దుఃఖం వస్తే ఏమిటి ఇవాళ దుఃఖంగా ఉన్నావు, అయ్యో ఏమిటి ఇట్లా ఉన్నావు ఇవాళ దుఃఖంగా ఉన్నావు అని అంటాం. సంతోషంగా ఉంటే ఏమిటి వీళ్ళ సంతోషంగా ఉన్నావు అని అంటావా? సంతోషం పోవాలి అని ప్రయత్నం చేస్తావా? దుఃఖం అబ్బా ఎంత తెలివిదాట్లో చూడండి, చెప్పి చెప్పక ముందే ఒక్కసారితోనే అర్థమైపోయింది. దుఃఖం పోవాలని చూస్తాం, సంతోషం అంటే సంతోషం నా స్వభావం, దుఃఖం నా స్వభావం కాదు. నా స్వభావమే అయితే ఉంటే ఉండ నీ దుఃఖం ఏమవుతుంది? ఒక్క క్షణం కూడా పో తొందరగా బయటికి. అందుకని ఏం చేస్తాం, ఆ దుఃఖం నుంచి బయటపడటానికి ఏదో ఒక మార్గం చూసుకొని టీవీ చూడటము, షాపింగ్కి వెళ్ళడము, డైవర్ట్ చేసుకుంటాం ఆ దుఃఖం నుంచి మర్చిపోవడానికి. ఎందుకంటే అది నా స్వభావం కాదు. సంతోషం ఆనందం నా స్వభావం. అర్థమైందా? ఈ శరీరం మరణించే ధర్మం కలిగినది, దుఃఖం వస్తున్నది. చూసారా? కనుక ఈ శరీరం ముసలితనం వచ్చినప్పుడు పోతే బాగుండు అంటాం. ఎందుకు? దుఃఖం ఇస్తున్నది కనుక. అది నా స్వభావం కాదు కనుక ఇది శరీరం నాది కాదు. ఆత్మ నిత్యమైనటువంటి నా స్వరూపం ఎప్పుడూ ఆనంద స్వరూపం. అందుకని ఎవరన్నా సంతోషంగా ఉంటే ఏమిట్రా సంతోషంగా ఉన్నామని అడుగుతావా? దుఃఖంగా ఉంటే అడుగుతాం ఎందుకు దుఃఖంగా ఉన్నావు అని అడుగుతాం. ఎందుకు సంతోషంగా ఉన్నావు అని అడుగుతావా? అడగం. దీన్ని బట్టే తెలిసిపోయిందా మన స్వరూపం ఏమిటి? ఇప్పుడు ఆనంద స్వరూపం. ఆనందం ఎక్కడుంది? శరీరంలో ఉందా? లేదు కదా. ఆనందం నిత్యం, స్థాణు, అచలం, సనాతనం, సర్వగతమైన ఆత్మనైన నేనే ఆనంద స్వరూపం. అందుకే దానికోసం ప్రయత్నం చేస్తాం, కానీ మరి దేనికోసం ప్రయత్నం చేయం? చూసారా? అందుకని శరీరం కొంచెం బాధ వస్తే చాలామంది డాక్టర్ గారు ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి ఈ శరీరాన్ని పంపించేయండి అంటారు. పేషెంట్లు కొంతమంది మందులు ఇచ్చినా కూడా తగ్గదు వ్యాధి. మన పేపర్లో కూడా చదువుతుంటాం కదా, వాళ్ళు కనుక కోరుకుంటే డాక్టర్ ఏదైనా ఇంజెక్షన్ ఇచ్చి పంపించేయచ్చు శరీరాన్ని, మెర్సీ కిల్లింగ్. ఎందుకంటే ఆ శరీరంలో బాధ తట్టుకోలేక డాక్టర్ గారు ఈ శరీరం వద్దు డాక్టర్ గారు అంటాడు. అదేమిటి? నువ్వు కదా శరీరం అన్నావు వద్దు డాక్టర్ గారు నాకు శరీరం వద్దన్నాడు. అంటే ఏమిటి? ఆ శరీరం బాధ ఇస్తున్నది కనుక నాకు ఆ శరీరం వద్దు అన్నాను. ఎవరు వద్దు అంటున్నది? శరీరం కంటే వేరైన ఆత్మని నేను. నేను వద్దు నాకు అంటారు ఎవరన్నా? నేను నాకు వద్దు అని అనం. ఎందుకంటే నేను వేరు కాదు. నేను నా నుంచి వేరు కాదు, బట్ శరీరం నా నుంచి వేరు, అందుకనే వద్దన్నాను. అది మెరిసి కిల్లింగ్. నన్ను నేను చంపుకుంటానా? చూసారా, నన్ను నేను ప్రేమిస్తాను, శరీరాన్ని ప్రేమించను. శరీరం బాధ పెడితే అవయవాలు తీసేస్తున్నా, తీసేయండి నేను ఉండాలంటాడు. అంటే నువ్వెవరు అప్పుడు? శరీరానికి కాదు కదా. ఎవరు నువ్వు? నిత్య స్థాణు అచల సర్వగత సనాతన. చూసారా, ఇది నేనంటే నిజమైన స్వరూపం, ఆత్మస్వరూపం. తర్వాత శ్లోకం 25.
అవ్యక్తోయమచింత్యోయం అవికార్యోయముచ్యతే తస్మాదేవం విదిత్వైనం. నాను శోచితుమర్హసి.
ఈ పైన శ్లోకంలో రెండు విషయాలు మనం గమనించాలి. స్థాణు అని చెప్పి నిత్య సర్వగత అని చెప్పినప్పుడు ఈ సర్వగత అనేది ఏం తెలియజేస్తుందంటే, నాకు దేశ పరిచ్ఛిన్నత లేదు, నేను దేశ అతీతుణ్ణి. శరీరం ఇక్కడ ఉండి అక్కడ లేకపోవడం ఉంటుంది, ఒక చోట ఉండటం ఒక చోట లేకపోవడం ఉంటుంది, ఒక దేశంలో ఉండి ఒక దేశంలో లేకపోవడం శరీరం, ఒక ప్రదేశంలో ఉంటుంది శరీరం మరొక ప్రదేశంలో ఉండదు. కానీ సర్వగత అనడం వల్ల ఆత్మ దానికి దేశం యొక్క పట్టింపు లేదు, అంతటా ఉంటుంది ఆత్మ. ఇప్పుడు విద్యుత్ అంతటా ఉందా లేదా? బల్బు అది విషయం. విద్యుత్ అంతటా ఉంటుంది, దానికి దేశం లిమిటేషన్ ఉండదు. దేశం అంటే ఏమిటి? చోటు, స్థలం. ఒక పరిచ్ఛిన్నత లిమిటేషన్ ఉండదు దానికి, విద్యుత్ అంతటా ఉంటుంది. అదేవిధంగా శరీరానికి పరిమితి ఉన్నది, ఒక చోట ఉంటే ఇంకో చోట ఉండదు. కానీ ఆత్మ అంతటా ఉన్నది, దేశ అతీతం. అదేవిధంగా స్థాణు నిత్య అంటే కాల అతీతం, దానికి కాలంతో పని లేదు. శరీరానికి డేట్ ఆఫ్ బర్త్ ఉంది, డేట్ ఆఫ్ డెత్ కూడా వస్తుంది కదా. బల్బు రావడానికి ముందు విద్యుత్ ఉన్నది, బల్బు పోయిన తర్వాత విద్యుత్ ఉంటుంది. అందుకని విద్యుత్తుకి కాలంతో పని లేదు. బల్బు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. శరీరం మ్యానుఫ్యాక్చరింగ్ డేట్, ఎక్స్పైరీ డేట్. శరీరంలో ఉండేవాడు ఎప్పుడూ ఉంటారు. అందుకని ఇల్లు కడుతూ ఉంటాం. ఆకాశం చూడండి, ఇల్లు కడుతూ ఉంటారు, పాత ఇల్లు పడగొడతారు. ఈ చోటుకి ఏమన్నా అవుతుందా? ఏం కాదు. చోటు కనపడుతుందా కంటికి? కనపడదు. రూపం ఉందా దానికి? లేదు. అది కదులుతుందా? కదలదు. అచల సర్వగత. ఇదే అచలంగా సర్వగతం అయితే ఇంకా ఆత్మ ఎంతటి సర్వగతం అచలమై ఉండాలి? ఈ ఆకాశం ఆత్మ నుంచి పుట్టిందండి. ఆత్మ నుంచి పుట్టిన ఆకాశానికే, ఆత్మ నుంచి పుట్టిన ఆకాశానికే అది కదలదు, అది అంతటా ఉన్నది, అంతటా ఉన్నది. దాన్ని ఎవరు ఏమి చేయలేరు. దాంట్లో అన్ని వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి, కానీ అది అలాగే ఉంటుంది చోటు అనేది. ఇప్పుడు ఈ స్థలాన్ని ఇచ్చిన వాళ్ళు అక్కడ ఫోటోలో ఉన్నారు చూడండి, ఆవిడది ఈ స్థలం. ఆమె లేదు ఇప్పుడు, ఈ స్థలం అట్లాగే ఉంది. అర్థమైందా? ఈ స్థలంలో అంతకు ముందు నా ఇల్లు నాకు తెలుసు, ఈ ఇంటికి వచ్చా నేను ఈ స్థలంలో. ఇది ఒక ఇండివిజువల్ బంగ్లా. ఇక్కడికి వచ్చినప్పుడు ఈ స్వామీజీ వచ్చారు, ఉపన్యాసాలు నిన్నా నేను. ఈ బిల్డింగ్ లేదు అప్పుడు, ఇప్పుడు ఆ బిల్డింగ్ లేదు, ఇంకొక బిల్డింగ్ వచ్చింది. స్థలం అదే స్థలం. అదేవిధంగా కాలం ఈ స్థలాన్ని మార్పు చేయలేదు. బిల్డింగ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. శరీరాలు బిల్డింగ్లు వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. ఆత్మ కాల అతీత. ఇప్పుడు డేట్ ఆఫ్ బర్త్, పుట్టినరోజు ఎవరికి? శరీరానికి. అందుకని బర్త్డే చేసుకోవద్దని చెప్పలే. ఇప్పుడు ఇంటి గృహప్రవేశం చేస్తాం, అయిన తర్వాత ఇంటిని జాగ్రత్తగా చూసుకుంటూ ఉంటామా లేదా? అదేవిధంగా బర్త్డే చేసుకో, చాక్లెట్ ఇవ్వు నాకు కూడా. ఓకే, ఆశీస్సులు తీసుకో, ఎందుకంటే శరీరం ఆరోగ్యంగా ఉండాలి కదా, దానికోసం ఆశీస్సులు తీసుకుంటాం, గుడికి వెళ్తాం, పూజ చేస్తాం. నేను శరీరం కాదు కదా అనకూడదు, శరీరంలో ఉన్నంతసేపు శరీరానికి బర్త్డే చెయ్యాలి, దేవాలయానికి వెళ్ళాలి, ప్రార్థన చెయ్యాలి, ఆశీస్సులు తీసుకోవాలి, అవి కంటిన్యూగా చేస్తూనే ఉండాలి. ఆత్మకి ఇవన్నీ లేవు, కాల అతీతం, దేశ అతీతం. ఇప్పుడు ఏం చెప్తున్నారు, ఈ ఆత్మ అనేటువంటిది, ఆత్మస్వరూపం అంతా అయిపోయిన తర్వాత ఇక్కడ పూర్తి చేసేస్తున్నారు. ఇంకా ఈ ఆత్మ టాపిక్ 25తో పూర్తి అయిపోతుంది. చెప్పాను కదా 12 నుంచి 25 దాకా బ్రహ్మముహూర్తం మాదిరి 25తో పూర్తి అవుతుంది. అవ్యక్త అయం, ఈ ఆత్మ అవ్యక్త అంటే ఇంద్రియ అగోచరం, అవ్యక్తం అంటే ఇంద్రియ అగోచరం, ఇంద్రియములకు గోచరించనిది, కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు, అశబ్దం, అస్పర్శం, అరూపం, అరసం, అవ్యక్తం, అచింత్యం, మనస్సు చేత చింతింపబడినటువంటిది, మనస్సుకు అతీతం, మనస్సుకి అతీతం, అచింత్యం, అవికార్యం. అవికార్యం అంటే మార్పు లేనటువంటిది, వికారము లేనటువంటిది. శరీరం మారుతుందా లేదా? నన్ను 10 సంవత్సరాలు చూస్తున్నారు స్టూడెంట్, నేను 10 సంవత్సరాల పైన చూస్తున్నాను, వాళ్ళ శరీరం మారిపోతుంది, వాళ్ళు ముసలివాళ్ళు అవుతున్నారు, నేను ముసలిదాన్ని అవుతున్నా, మారుతున్నది శరీరం, కానీ వ్యక్తి అదే వ్యక్తి, శరీరం మారుతున్నది. కనుక ఈ ఆత్మ అవికార్య, వికారం చెందదు, మార్పు చెందదు. తస్మాత్, అందుచేత కనుక, తస్మాత్ అవికార్య ఉచ్యతే అన్నాడు. ఉచ్యతే అంటే చెప్పబడుచున్నది. ఈ ఆత్మ ఇంద్రియములకు అగోచరమని, మనస్సుకు అతీతమని చెప్పబడుచున్నది, మార్పు లేనిది అని చెప్పబడుచున్నది. 2వ లైన్లో తస్మాత్, అందుకని, ఈ కారణం చేత, ఏనం, ఈ ఆత్మను ఈ విధంగా, ఏవం అంటే ఈ విధంగా, తస్మాదేవం కనుక ఈ విధంగా ఆత్మను, ఈ ఆత్మని ఈ రీతిగా అని అర్థం. విదిత్వా, గ్రహించి, అనుశోచితం న అర్హసి, నువ్వు దుఃఖించతగదు, శోకించతగదు అన్నాడు. ఆత్మ, దీనికి మరణమే లేదు అర్జున, ఎందుకు దుఃఖిస్తావు అని అన్నాడు. దీంతో ఆత్మ విషయం అయిపోయింది. ఆధ్యాత్మిక దృష్ట్యా చూసినా కూడా నీ యుద్ధం చేయాల్సిందే అని చెప్పారు కదా, అందుకని ఇందులో ఆత్మ నశించదు కనుక, ఆత్మ నిత్య, సత్య, సర్వగత, అప్రమేయ, కర్త, అభోక్త, ఇవన్నీ చెప్పిన తర్వాత అటువంటి ఆత్మ ఎప్పుడూ ఉన్నది, నువ్వు ఆత్మస్వరూపానివి, కనుక లేచి యుద్ధం చెయ్యి అన్నాడు. వేదాంత పరంగా చెప్పారు ఇప్పుడు. తర్వాత ఏం చెప్తున్నారు, లౌకిక దృష్ట్యా ధార్మిక దృష్ట్యా చెప్పబోతున్నారు. అలా చూసినా కూడా నువ్వు యుద్ధం చేయాల్సిందే అన్నారు. మనమేం చేయాలి, మనం యుద్ధం చేయక్కర్లే, మన ఇంట్లో మన కార్యక్రమాలు, పనులు, బయట పనులు చేసుకుంటూ ఉండొచ్చు. ఆత్మ ఎప్పుడు నశించదు, నువ్వు దుఃఖించవద్దు, నువ్వు ఎప్పుడు ఉంటూనే ఉన్నావు. మిగతా శ్లోకాలు వచ్చే వారం చూస్తాం. 26-27 నుంచి అభ్యుపేత్యవాద. ఒకవేళ మరణమే ఉన్నదే అనుకో, ఇది ఆత్మకి మరణం ఉన్న దాని గురించి నువ్వు ఎట్లాగైనా దుఃఖపడాల్సిన పని లేదు అని చెప్పబోతున్నారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్చతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.